அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ரீய காந்தாய கல்யாண நிதயே நிதயே அர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீ நிவாசாய மங்களம். மூடு சார் ஜப்பன் ஜெய் ஸ்ரீராம். மகாத்புதமேன சுவாமி சங்கல்ப பலம் வல்ல பூமி மீத கடுகு பெட்டி ஒகுளமாலிக దగ్గరికి శ్రీనివాసుడిగా వచ్చి ఆమె పెట్టిన వెన్నతిని పద్మావతిని చూచి వరించి ఆమెని పెళ్లి చేసుకోవడానికి సంకల్పించాడు. అసలు పురాణాల్లో స్కాంద పురాణం చాలా గొప్ప పురాణం. స్వయముగా స్కందుడు కుమారస్వామి చెప్పినటువంటి పురాణం. స్కందుడు చెప్పడం వల్ల స్కాందము అన్నాం దీన్ని. స్కందము అంటే స్కందుడికి సంబంధించింది కనుక స్కాందం. దశరథుడికి సంబంధించిన వాడు దాశరథి, ఇంద్రుడికి సంబంధించినది ఐంద్రం, వరుణునికి సంబంధించింది వారుణం. వారుణం అంటే వరుణునికు సంబంధించినది, ఇట్స్ బిలాంగ్స్ టు వరుణ. అగ్నికి సంబంధిస్తే ఆగ్నేయం. అలాగే స్కందునికి సంబంధించింది కనుక ఈ పురాణాన్ని స్కాందము అన్నాం. నిజానికి ఇందులో కుమారస్వామి చరిత్ర ఎక్కువ ఉండదు, కానీ కుమారుడు చెప్పడం వల్ల స్కాందం అన్నాం. మార్కండేయుడు చెప్పడం వల్ల మార్కండేయ పురాణం ఉన్నంత పొందులు మార్కండేయుడి చరిత్రే ఉండదు. ఇలాగే చాలా పురాణములు ఏ మహానుభావుడు చెబితే ఆ మహానుభావుడి పేరు మీదుగా ప్రసిద్ధికి ఎక్కి, అందులో ఈ స్కాంద పురాణం భారతం తర్వాత మళ్ళీ అంత పెద్ద అద్భుత పురాణం. ఏడు ఖండములతో కూడినది. ఆ ఖండాల్లో వైష్ణవ ఖండాన్ని మనం చెప్పుకుంటున్నాం. వైష్ణవ ఖండంలో ప్రథమ భాగం వెంకటాచల మహాత్మ్యం, రెండవది పురుషోత్తమ చరిత్ర అనగా పూరి జగన్నాథ స్వామి చరిత్ర, మూడవ భాగం బదరీ మహిమ. ఇలా విష్ణు సంబంధమైన చరిత్రలన్నీ చెప్పబడే ఖండమును వైష్ణవ ఖండము అంటాం. ఆ ఖండాల్లో మనం అప్పుడే ఆరో రోజులు అడుగు పెట్టాం 18 రోజుల పురాణంలో. ఒకళ్ళమాలిక కిందకి దిగి ఆకాశరాజు దగ్గరికి, ధరణీదేవి దగ్గరికి, పద్మావతి మా కోడలవ్వాలి అని అడగడానికి బయలుదేరిన సమయంలోనే స్వామివారు ఎరుకలసాని వేషం వేసుకుని నారదునితో కలిసి కిందకి దిగాడు అని నిన్న మీకు చెప్పాను. ఎరుకలసాని రూపంలో స్వామివారు మహావేగంగా వెళ్ళిపోయారు. ఆయన మహామహిమ కలిగిన వాడు. ఈవిడి కంటే రావడానికి ఒక రోజు పడుతుంది, ఎందుకంటే కొండ దిగాలి. కొండ దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళాలి? 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ ఆ నారాయణపురం రాదు. అంత ప్రయాణం అవ్వడం వల్ల అందున ఆవిడ కొంచెం వృద్ధురాలు, స్త్రీ అవ్వడం వల్ల ఒయ్యారంగా మెల్లగా నడుచుకుంటూ వచ్చేలోపు తన మహామహిమతో శ్రీనివాసుడు ఎరుకతెగా మారి అక్కడికి చేరాడు. ఇక ఈలోపు ఇక్కడ శ్రీనివాసుడు ఎలా అయితే విరహ వేదన చెందాడని నేను చెప్పానో, అంతకంటే విరహ వేదనతో నలిగిపోయింది పద్మావతి. అనుకుంటాం కానీ ప్రేమ అనేది ఒక్కసారి అంకురిస్తే ఆడ లేదు మగ లేదు. పెళ్ళయ్యేదాక ఒకటే బాధట, ఒకటే బాధట. పెళ్లికి ముందు ఎందుకు చాలామంది అలా విరహ వేదన పొందుతారు, పెళ్ళయ్యాక కలహ వేదన పొందుతారు. బాయిదారి పెళ్ళి ఏ ముహూర్తంలో అవుతుందో కానీ ఎక్కువ మంది చూడండి, పెళ్లికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. అలా కూడా ఉంటేనే దాన్ని ఆదర్శ దాంపత్యం అంటారు. పెళ్లికి ముందు హడావిడి, ఆ తర్వాత తడావిడి అయితేలాగా. ఏదో మీలాంటి పుణ్యాత్ములు కాబట్టి ఆదర్శంగా పెళ్ళయ్యాక కూడా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటున్నారు. కానీ ఎక్కువ చోట్ల ఎందుకో తెలియదు చిన్న చెత్తగా కలహాలు వస్తూనే ఉంటాయి. నువ్వు నోరు ముయ్యి అని ఒకడంటాడు, నన్ను ముయ్యమంటావా, నువ్వే ముయ్యి అని ఈవిడ అంటుంది. పోనీ ఆవిడ ముయ్యమన్నప్పుడు ఈయన తగ్గడం, ఈయన ముయ్యమన్నప్పుడు ఆవిడ తగ్గదు. ఎందుకు తగ్గాలి అనుకుంటున్నారట. మనం శ్రీనివాసుడి యొక్క దాంపత్యం ద్వారా ఎలా తగ్గాలో తెలుసుకోవాలి. అందువల్ల శ్రీనివాసుడిని చూసినప్పటి నుంచి పద్మావతి కూడా విరహం పొంది భోజనం చెయ్యదు. శరీరం అంతా వేడెక్కిపోవటం వల్ల నిద్ర పట్టదు. ఈ శరీరం యొక్క వేడిని తాపము అంటారు. తాపము అంటే వేడి. ఈ వేడి తగ్గడానికి తామర పువ్వుల మీద పడుకున్నది, ఒళ్ళంతా గంధం పూయించుకున్నది, చంద్రుడి వెన్నెల కూడా ఆవిడకి అసహ్యం కలుగుతుందిట. చంద్రుడి వెన్నెల దంపతులిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆనందం కలిగిస్తుంది, భార్యకి దూరంగా భర్త, భర్తకి దూరంగా భార్య ఉన్నప్పుడు చంద్రుడి వెన్నెల ఎంత బాధ కలిగిస్తుందో, అది వేదన పెంచుతుందన్నమాట. అందుకే చంద్రుడి వెన్నెల గురించి పోతర గారు భాగవతంలో రాస్తూ, అయ్య బాబో ఎంత భయంకరమైంది ఉందా అంటాడు ఆయన. విరక్తుల తలడించు వేళలు చకోరక పంక్తుల దివ్య రాత్రులు జలిత నిశల్ శరం నిశలు జారక దుర్దశలయ్య అయ్యడినంటాడు. కల్లువల మేలి కందువలు కామునికయ్యపు పాళ్యముల్ విరక్తుల తలడించు వేళలు చకోరక పంక్తుల దివ్య రాత్రులను జ్వలిత దిశల్ శరం దిశలు జారక దుర్దశలయ్యనయ్యడం. కలువలకి బంధువులట శరత్కాలం. ఎప్పుడైనా వెన్నెల బాగా వస్తే కలువ పువ్వులు చక్కగా వికసిస్తాయి. పగటిపూటేమో సూర్యుడి కాంతికి తామర పువ్వులు వికసిస్తాయి, రాత్రిపూట చంద్రుడి వెన్నెలలో కలువలు వికసిస్తాయి. అందువల్ల కలువలకేమో మేలి కందువలు, నిజమైన చుట్టాలు, ఆనందం కలిగించే చుట్టాలు వెన్నెల రాత్రుళ్ళు. కాముని కయ్యపు పాళ్యములు, మన్మథునికి మాత్రం ఆయన యుద్ధం చేయడానికి పనికొచ్చే యుద్ధరంగం అట. అంటే మన్మధుడు తన బాణం వేస్తాడు వీళ్ళ మీద, ఇక అక్కడి నుంచి వీళ్ళు ఒకటే బెంగపెట్టుకు తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి మన్మధుడి బాణం ఎవరికైనా తగిలిందంటే ఇక ఆ వ్యక్తి తనను తాను మరిచిపోతాడు. 90 ఏళ్ళు వచ్చిన జాంబవంతుడైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాట. ఈశ్వరుడు అంతటి వాడి హృదయాన్నే గాయపరిచిన వాడు ఆయన. విరక్తుల తలడించు వేళలు, ఎంత వైరాగ్యవంతుడైనా మంచి వెన్నెల రాత్రిలో ఎవరైనా దంపతులు అటు ఇటు తిరుగుతూ ఉంటే, లాహిరి లాహిరిలో అని పాడుకుంటూ ఉంటే, నేను కూడా అలాగే పెళ్లి చేసుకుని పాడితే ఎంత బాగుండు అనుకుంటాట. విరక్తులను కూడా కదిలించేస్తాయి ఈ రాత్రులు. చకోరక పంక్తులకి ఆనందం కలిగిస్తాయి. పక్షుల్లో చకోర పక్షులు అని ఉన్నాయి. ఇప్పటికి కూడా రాత్రులు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఇవి వెన్నెలు వచ్చినప్పుడు నోరు తెరుస్తాయి, ఆ వెన్నెల వాని నోట్లో పడుతుంది. ఈ వెన్నెల కాంతి నోట్లో పడగానే వాటి ఆకలి తీరిపోతుందండి, అవి రెట్ట వేస్తాయి. ఆ రెట్ట ఆకాశం నుంచి ఏదో వెన్నెల జారిపోయినట్టు కిందకి జారిపోతుంది. అప్పుడప్పుడు రాత్రిపూట చీకట్లో ఇలా వెన్నెల కిందకి జారినట్టు ఉంటుంది, ఏదో చుక్క కింద పడింది అనుకుంటాం మనం. అది చకోర పక్షి యొక్క రెట్ట. చకోర పక్షులకి చంద్రుడి వెన్నెల ఆహారం ఆనందం కలిగిస్తుంది, అందుకని వాటికి ఆనందం కలిగిస్తుంది. దిక్కులన్నీ వెన్నెలతో నిండిపోయి ధక 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 వెలిగిపోతూ ఉంటాయి. తెల్లగా పిండి ఆరబోసినట్టు ఉంటుంది లోకమంతా. అందులో అడవుల్లోనండి రాత్రిపూట వెన్నెల కాస్తే ఉంటుంది, కానీ అనుభవించేవాడు ఉండడు గనక ఇదిగో అడవి కాచిన వెన్నెలు అన్నారు. అదే మన నగరంలో కాస్తే, మనం వెన్నెల రాత్రుల్లో కాస్త మేడ మీద కూర్చునే వాళ్ళం. పూర్వం మేడలని పేరు కూర్చునేవారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లే కదా, టుప్పుకు టుప్పుకొని అందులో కూర్చున్న వాడికి బయట సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమీ లేదు. ఈ వేపు నుంచి ఆ వేపు కదలడానికి లేదు. సొంతిళ్ళు ఉన్నవాళ్ళు మంచి పైన పెట్టగోడ పెట్టు ఉన్నటువంటి డాబా మీద కూర్చుని వెన్నెల రాత్రుల్లో కూర్చుని పాటలు పాడుకుంటే ఎంత బాగుంటుందో. లేదా భగవన్నామం చేసుకునే వాళ్ళకి ఇలాంటి తాతగారు లాంటి వాడికి జై శ్రీరామని మేడ మీద కూర్చుంటే అదొక ఆనందం. కాబట్టి ఏదైనా సరే ఆ దిక్కులన్నిటిని తన పిండి వెన్నెలతో చంద్రుడు నింపివేస్తాడు. అందువల్ల ఆ రాత్రులు చాలా బాగుంటాయి. జారులకు మాత్రం భయం, ఎందుకంటే జారులు కటిక చీకట్లు ఎవరికి తెలియకుండా రహస్యంగా తిరగాలనుకుంటారు. భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా, బయట ఇష్టోతుడు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెన్నెల్లో పట్టుబడిపోతారట. అందుకని వెన్నెలు వస్తే వాళ్ళకి భయం. దొంగళ్ళకి ఈ జారులకి వెన్నెలంటే భయం. అందుకే తొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల పొడిచే సీతకరుడు భూరి చకోరక ప్రీతికరుడు జార భీతికరుడు అన్నారు. తొగలు అంటే కలువలు సంతసిల్లుతాయి, దొంగలకి భయం, వెన్నెల్లో దొంగతనం చేయలేరు, కటిక చీకట్లో దొంగతనం బాగా చేస్తారు. అటువంటి చంద్రుడు పొడిచాడు. ఆ వెన్నెల ఇప్పుడు వీడికి అసహ్యం కలిగిస్తోంది. ఓరి దుర్మార్గుడు, ఆ చంద్రుడా, నువ్వెక్కడ దొరికావురా, ఇప్పుడు వెన్నెలకు వస్తున్నావు, శ్రీనివాసుడు లేకపోవటం వల్ల నా మనస్సు తల్లడిల్లిపోతోంది. ఆనాడు నీ దగ్గర గాండీవం అనే ఒక విల్లు ఉండేది, ఆ గాండీవం అనే విల్లు పాండవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయింది, కానీ లేకపోతే నీ దగ్గరే ఆ విల్లుంటే ఈ మన్మథుడి బాణాలతో పాటు నువ్వు కూడా బాణాలు వేసిన ప్రాణం తీసేవాడివి కదరా అని చంద్రుడిని నిందించింది. అందువల్ల విరహంతో అలా చంద్రుడిని నిందించింది, వెన్నెలని తిట్టింది, చల్లగాలిని తిట్టింది. మలయానిలం ఆవిడికి నచ్చటం లేదు. ఇలా ఆవిడ బెంగ పెట్టుకుని భోజనం చేయకుండా ఉంటే చెలికత్తెలు వచ్చి ధరణీదేవి దగ్గరికి, అమ్మ ధరణీదేవి ఈ మధ్యన 2-3 రోజులుగా నల్లత చెంది పద్మావతి భోజనం చేయటం లేదు, పడుకుని లేవటం లేదు, ఆవిడ శరీరం అంతా ఒకటే వేడితో నిండిపోయింది అన్నారు. అయ్యో, అమ్మాయికి ఇంత జ్వరం వస్తే, బాధ వస్తే, ఆహారం సహించకుండా ఉంటే నాకెందుకు చెప్పలేదు అని ధరణీదేవి వచ్చి పద్మావతిని, ఏం తల్లి ఇలా ఉన్నావు అందట, ఒంటి మీద దుప్పటి కప్పుకొని కాశ్మీర పుషాలు ఆ కప్పుకొని కదలకుండా పడుకున్న కూతుర్ని చూస్తే ఆవిడికి భయం కలిగింది, బాధ కలిగింది. అందులో పెంపుడు కూతుర్ల మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుందేమో, సొంత పిల్లల మీద కంటే, మగపిల్లల మీద కంటే ఆ ఆడపిల్లల మీద తల్లులకి ఎక్కువ ప్రేమ ఉంటుంది అని పెద్దలు చెప్పారు, అదేమో నాకు తెలియదు. కానీ అందువల్ల సహజంగా ధరణీదేవికి కూతురింటే ఎక్కువ ఇష్టం. ఆ పుత్రిక ప్రేమ వల్ల ఏం చేసింది అనమాట, దగ్గరకు వచ్చి ఏం తెలియ ఇలా ఉన్నామంటే చెప్పలేదు. ఈ చెలికత్తెలకి తెలిసే ఉంటుంది అనుకుని, ఏమే నళిని, జయ, విజయ, మీరంతా కలిసి పద్మావతితో ఆడుకోవడానికి వరవిహారానికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో చెప్పండి, లేదని చెప్పకపోయారంటే దండిస్తానగా వాళ్ళంతా కంగారు పడి, మేమంతా కలిసి వనవిహారం చేసామమ్మా, పువ్వులు కోసుకుంటూ ఉంటే అక్కడికి గుర్రం ఎక్కిన ఒక నల్లనయ్యన వచ్చాడు, ఏనుగుని వేటాడుతూ వచ్చాడు, ఆవిడ్ని పద్మావతి చూసింది, ఇక చూసినప్పటి నుంచి భోజనం మానేసింది, ఆయన్నే తలుచుకుంటుంది అనగానే ఈ విషయం ఇంత ఆలస్యంగా చెబుతారా అని వెంటనే మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి రాజుగారి చేత శిక్షింపజేయిస్తాను అని పద్మావతిని, ఇటు చెలికత్తెల్ని వెంట పెట్టుకుని ఆకాశరాజు గారి దగ్గరికి వచ్చింది. అంతఃపురంలో కూర్చుని ఉన్న ఆకాశరాజు దగ్గరికి, చూశారా ఈ చెలికత్తెల యొక్క సమాగము, వీళ్ళంతా కలిసి అడవికి వెళ్ళారు, పుష్పాపచయం చేశారు, పువ్వులు కోశారు, ఆడుకున్నారు, ఆడుకుంటే ఆడుకున్నారు, అక్కడికి ఎవడో పరపురుషుడు వచ్చాట. ఆ విషయం మనకి చెప్పాలా, చెప్పలేదు. ఆ పరపురుషుడు ఎవడో మనకి తెలియదు, పద్మావతి తెలియదు. చూచి చూడగానే ప్రేమలో పడిపోయింది, ప్రేమలో పడి జ్వరం తెచ్చుకుంది, భోజనం మానేసి ఏడుస్తోంది. అసలు ఈ చెలికత్తెల్ని శిక్షించాలి అనగానే ఆయన నవ్వి, పద్మావతి ప్రేమిస్తే మధ్యలో ఈ చెలికత్తెలు ఏం చేస్తారు, ఆడలేక ముద్దలు ఊడింది వెనకటికి ఎవరో మధ్యన డబ్బుకు డబ్బుకొని వాయిస్తుంటే చక్కగా డ్యాన్స్ చేసేవారు పూర్వం. ఒక ఆవిడకి ఆడలేక కింద పడింది, ఎందుకు పడమంటే ఆ మధ్యలో ఓడిగా ఉంది, సరిగ్గా వాయించలేదు అందుట, అదో పిచ్చి మాట అని చెలికెత్తల్ని మందలిస్తున్న భార్యని సముదాయించి, అమ్మా పద్మావతి, ఇంతకీ నీవు చూచిన వాడు ఎవరు, కులమేమిటో తెలుసున, గోత్రం తెలుసున, ఒక వ్యక్తిని ప్రేమించే ముందు వాడి మంచి చెడ్డ వివరాలు తెలుసుకోవాలి, ఎవడో తెలుసుకోకుండా దోవనపోయేవాడిని ప్రేమిస్తే ఆ తర్వాత యావత్ జీవితం బాధపడతాను చెప్పమనగా, ఎక్కడో కొండ మీద ఉంటట్ట ఆశ్రమవాసి, అంతకుమించి నాకేమీ తెలియదు అంది ఆవిడ. ఈ ఆడపిల్లలు అంతే తొందరపడి ప్రేమలో పడిపోతారు, మంచి చెడ్డ ఆలోచించుకోలేరు అని అంటున్నాడు. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడయింది, కాపలవాడు ఒకడు లోపలికి వచ్చి, ఎవరో ఒక ఎరుకల సార్ వచ్చింది, ఎరుకు చెబుతుందట, జ్యోతిష్యం చెబుతుందట అనగానే, అబ్బా భలే సమయానికి వచ్చింది, ఆవిడ లోపలికి ప్రవేశపెట్టండి అన్నాడు ఆకాశరాజు. ఎరుకల సార్ లోపలికి వచ్చింది, నల్లగా నిగనగలాడిపోతుంది ఆవిడ, పాత చింతపండు, గౌడుగీ చర్మము, ఇవన్నీ కలగా పులగం చేస్తే ఇటువంటి రంగులన్నీ చర్మం రంగుగా ఉన్నాయన్నమాట, అంతే అంత నల్లగా ఉన్నది చక్కగా. ఆ నలుపులో నాణ్యం అన్నారు, నల్లగా ఉన్న కొంతమంది చూస్తే అంత ముద్దు వచ్చేస్తారో, కొంతమంది తెల్లగా ఉన్న చికాకుగా ఉంటారు. అలా ముద్దుగా ఉన్న ఆవిడ నెత్తి మీద కొప్పు పెట్టుకుని, చేతిలో గంప పెట్టుకుని, గంపలో ఒక కర్ర పెట్టుకుని, ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను సోదోయమ్మ సోది అని వచ్చింది. ఇలా వచ్చింది అనమాట సోది అనే పదం. మన వాళ్ళు సొల్లు కబుర్లు చెప్పకంటారే, ఈ సొల్లు మంది కాదు, తమిళంలో సొల్లు అంటే చెప్పు అని అర్థం. ఆ పదం మనకి ఇలా వచ్చి అక్కడికి సొల్లు చెప్పకుండా మొదలెట్టాం. అసలు సొల్లు అంటేనే చెప్పు అని అర్థం. సొల్లు అనే తమిళం పదానికి తెలుగులో చెప్పు అని అర్థం. చెప్పు అంటే కాళ్ళ కోసుకునే చెప్పు కోసమా, చెప్పుము మాట్లాడము అని అర్థం అనమాట. అలా కొన్ని పదాలు మన తెలుగులోకి వచ్చాయి. కానీ ఈ సోది అంటే వివరంగా చెప్పడం, ఒక్క ముక్కని అంతసేపు చెప్పడం అనమాట. సాగదీసి చెప్పడానికి సోది అంటారు. అనగానే ఆకాశరాజు భార్య ధరణిదేవి ఆనందపడిపోయి సమయానికి వచ్చావు సోదమ్మ, జాతకం చెప్పే మంచి బంగారు తల్లి వచ్చావు, ఇదిగో మా అమ్మాయి ఎవరినో చూసి ప్రేమించాను ఉంటుంది, అసలు దీని జాతకం ఏమిటి, దీని బతుకు ఎలా ఉంటుంది, మా బతుకులు ఎలా ఉంటాయో చెప్పనగానే మంచి ముత్యాలు కాస్త బియ్యం తెప్పించు అందుట. ముత్యాలు తెప్పించారు. రాజుగారి దగ్గర ముత్యాలు కొత్త ఏముంది, బోలెడని ముత్యాలు ఉన్నాయి. ముత్యాలు బియ్యం తెప్పించాక అందులో చెయ్యి పెట్టించి బుట్టలో ఉన్న కర్ర తీసి దాన్ని పద్మావతి చేతిలో పెట్టి పుచ్చుకో తల్లి పుచ్చుకో అనగానే నేను పుచ్చుకోనంది. ఆవిడ పుచ్చుకుంటే నీకు ఎన్నో లాభాలు ఉన్నాయి, మనసు ఇచ్చుకున్నవాడు నీ దగ్గరికి రావాలంటే పుచ్చుకో అందిట. ఈ కర్ర చేతిలో పెట్టి ఆ ఎరుకలసాని పద్మావతి చేయి పుచ్చుకోగానే ఆవిడ శరీరం అంతా ఒకసారి జలధరించింది, ఏదో తెలియని ఆనందం కలిగింది. ఎదురుకుండా ఎరుకలసాని రూపంలో ఎవరో తనను ప్రేమించిన శ్రీనివాసుడే కనబడినట్టు అయిపోయిందిట. యగాదిగా చూస్తే మళ్ళీ ఎరుకలసాని మొంకు పట్టుమని ఈ స్పరిశ వల్ల ఆవిడ కర్ర పట్టుకుంది. పట్టుకున్నాక ఆ కర్ర తన నుదుటి చేర్చి మళ్ళీ ఆవిడ నుదుటి పెట్టి మూడుసార్లు ఇలా టిక్కు 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 అని మూడుసార్లు నుదుటికి చేర్చిందిట. ఈ ఎరుకలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్ర అవతల వాళ్ళ చేతిలో పెట్టి ముందు ఇలా తగిలించుకుంటారు, ఆ తర్వాత అలా తగిలిస్తారు. తగిలించేటప్పుడు వాళ్ళ నుదుటికి మెల్లిగా తగిలించుకుంటారు, అవతల వాళ్ళకి టిక్కును కొడతారంటాయి. ఆ మధ్యన ఒక ఆయన డబ్బులు పళ్ళెంలో వేయలేదని శటకోపం పట్టమని ఎత్తి మీద పెట్టాడు. అలాగే రెండు మూడుసార్లు కొట్టి ఇక ఇప్పుడు చెప్పడం మొదలెట్టింది. విఘ్నేశుడ వీరభద్రుడ కొల్లాపుర మహాలక్ష్మి మధుర మీనాక్షి కంచి కామాక్షి కణుజు మొదలెడతారనమాట లిస్ట్ అనమాట. అందుకని సోదన్నారు. అసలు అన్ని రకాల దేవతలు మంచి అద్భుతమైనటువంటి మాటలు చెబుతారు. జాతకం చివరికి ఎంతే ఉంటుంది, అందులో మొత్తం కబుర్లు ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ మొదట్లో మాత్రం చక్క వీరభద్రుడ కొల్లాపుర మహాలక్ష్మి మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి బదరీలో ఉన్న నారాయణ కాశీలో ఉన్న విశ్వనాథ ఉప్పల్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర నాగోల్లో ఉన్న కృష్ణ అని ఎక్కడెక్కడ లిస్టు భగవంతుడి యొక్క లిస్టులు అన్నీ చెప్పి మీరందరూ కూడా నాకు వాకీయరే మంచి వాకీయరే మంచి వాక్కునివ్వండి అన్నది. వాక్కు బాగానే ఇస్తారు, ఇంతకీ జాతకం ఏమిటి అంది ఈవిడ కంగారు, గొడ్డు కంగారు ఈవిడ ధరణిదేవి. ఎప్పుడు ఈ కూతురు జాతకం తెలుసుకుందామా అని ఈవిడ చూస్తోంది, ఆవిడేమో సాగదీస్తుంది. ఆ తర్వాత ఆడబిడ్డంటే భుజము చూపుదు, మగబిడ్డంటే ఎడమ భుజము చూపుదు, పెంపుడు బిడ్డంటే నుదురు చూపుదు. ఏమిటో ఈ నుదురు చూపడం, ఆడబిడ్డంటే కుడిపదం చూపడం అంటే ఏమిటనమాట, కుడిపదం కొంచెం ఎక్కువ ఇష్టం అంట. మగబిడ్డంటే ఎడంభుజం చూపడం అంటే ఆడబిడ్డ కంటే మగబిడ్డ మీద ఒక పిసర్ రావు, అంత తేడా ఉంటుంది ప్రేమలో అని ఈ విధంగా పలికి, ఓ పద్మావతమ్మ నువ్వు చూసిన వాడు సామాన్యుడు కాడు, నల్లనయ్య సమస్త లోకాలకి మూలకారకుడు, అదుగదుగో అక్కడెక్కడో దూరంగా ఉన్న ఏడు కొండల మీద మకాం పెడతాడు ఆయన, పరాక్రమవంతుడు ఆయన, మహానుభావుడు, చంద్రవంశ సంజాతుడు, గార్గేయసు గోత్రుడు, వీరాధి వీరుడు, ఆయనే నిన్ను చూచి ప్రేమించాడు, ఆయనతో నీకు పెళ్ళై తీరుతుంది ఇది నా వాక్ అనగానే చాలు చాలు నీ సోది నువ్వును, ఎక్కడో కొండ మీద అడవిలో ఉండేటటువంటి వాడు, ఆశ్రమవాసి, నిరుపేద అయినటువంటి వాడు, పరమ సౌకుమార్యం కలిగినటువంటి సుందరీమణి అయినటువంటి సంపదలకి నిలయమైన రాజుగారి బిడ్డకి భర్త అవుతాడా, చిచ్చి ఈ పెళ్లి నాకొద్దు, నా కూతుర్ని ఏ రాజాధిరాజుకో ఇస్తాను, అంతేగాని దౌర్భాగ్యుడికి మన రూపాయి నెత్తి మీద పెడితే అర్ధ రూపాయికి కూడా అమ్ముడు మన వాడికి ఇస్తానా అంది ఆవిడ. చాలు చాలు ఏం పలుకుతున్నావు తల్లి, ఆయనే పేదవాడా, ఆయనే పేదవాడైతే ఈ ప్రపంచంలో అందరూ పేదవాళ్ళే, ఆయన రాజులకి రాజు, రాజాధిరాజు, మహేశ్వర్య సంపన్నుడు, అటువంటి వాడిని పేదవాడు అంటావా అంటే పేదవాడు కాక ఏమిటి, ఎవత్తో ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవిడ దగ్గర పెరుగుతున్నట్ట, ధనం లేదట, గుడిసెలో ఉంటాట, భవనాల్లో ఉండే పిల్లని గుడిసెలో ఉండే వాడికి ఇస్తే ఎలా కాపురం చేస్తుంది, నా కూతురి సౌకర్యం నాకు తెలియదా, నా కూతురి సుఖం నాకు తెలియదా, నా కూతురు సుఖపడాలంటే డబ్బును వాడిని చేసుకోవాలి అని 10 సార్లు అంది ఆవిడ. ఇప్పుడు ఎరుకలసాని ఏమంది, ఏమమ్మో ఇందాకుండా చూస్తున్నాను, నీ కూతురు నీ కూతురు అంటున్నావు, నీ కూతురా, ఎప్పుడు కన్నావు తల్లి నువ్వు అంది. ఒక్కసారి తెల్లబోయిందండోయ్, బుర్రెలా గోక్కుని, అయితే పద్మావతి నా కూతురు అనగా కూతురు కాదా అంది. ఎలా అయింది నీ కూతురు? యజ్ఞం చేస్తూ ఉంటే నాగలి యొక్క అంచుకి ఓ పెట్టు తగిలింది, ఆ పెట్టిలో తామర పువ్వులు ఉన్నాయి, ఆ తామర పువ్వులోంచి పుట్టింది పద్మావతి. ఆవిడ తీసుకొచ్చి పద్మావతి అనే పేరు పెట్టి పెంచుకుంటూ పెంపుడు కూతుర్ని, సొంత కూతురు అంటారా, ఎవరనుకుంటున్నారు ఈవిడ? వేదవతి అని పేరు కలిగిన మహాలక్ష్మి స్వరూపిణి, ఆ తల్లిని మీ అదృష్టవశాత్తు పెంచుతున్నారు. ఆవిడ లక్ష్మి, ఆయన నారాయణుడు. నారాయణుడు ఈవిడ కోసం భూమికి దిగొచ్చాడు, ఈవిడ ఆయన కోసమే భూగర్భం నుంచి అయోని చెయ్యి జన్మించింది. వీళ్ళ దాంపత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. బుద్ధి కలిగి ఈ పద్మావతిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసావా, సుఖంగా ఉంటావు, లేకపోయినా పెళ్లి ఆగదు, నువ్వే మధ్యలో భ్రష్టురాలు అవుతావు అనగానే ఒక్క క్షణం తిక్కును మనకుండా ఊరుకుందిట ఆవిడ. అప్పుడు ఆకాశరాజు చిరునవ్వు నవ్వి, లోకం కళ్ళు కప్పవచ్చు, మన మనస్సులను కూడా కప్పుకోవచ్చు, కానీ సత్యాన్ని ఎవడైనా కప్పగలడా? సత్యం నిప్పు లాంటిది, సత్యం మీద ఎవడైనా కనపడకుండా ఉండడానికి గుడ్డ కప్పితే గుడ్డ కాలిపోతుంది. అలాగే పద్మావతి మన కూతురు కాదన్న రహస్యం మనం ఎంత దాచినా దాగదు. ఇదిగో ఎరుకలసారి చెప్పిన మాట విందాం, బుద్ధి కలిగి ఉందాం అన్నాడు ఆయన. మగవాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారట ఆడవాళ్ళ కంటే అని నేను అలా ఇందులో చెప్పారు. మళ్ళీ ఇది వినేసి రేపటి నుంచి నా మీదకి దండయాత్రకి రాకండి. అప్పుడు చిరునవ్వు నవ్వి మళ్ళీ ఎరుకతే, అమ్మా ధరణి, కారణజన్ములైన వీళ్ళ కళ్యాణం దగ్గరుండి జరిపించండి. నేను అలా వెళ్ళగానే కొండ మీద నుంచి ఒక ఆవిడ వస్తుంది, ఒక ఆశ్రమవాసిని, ఒక సన్యాసిని. ఆమె రాగానే ఆమె ఏది అడిగితే అది చెయ్యండి, మీకు శుభం కలుగుతుంది అని. పద్మావతి, ఏం బెంగపెట్టుకోకు, మీ అమ్మ ఏమన్నప్పటికీ అది చెల్లదు. ఎలా చెల్లుబాటు కావాలో, ఏది ఎలా జరగాలో అదంతా నిర్ణయించేవాడు నీవు చేసుకోబోయే శ్రీమన్నారాయణుడు. శుభం కలుగుతుంది, వెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళిందో లేదో ఆవిడ వెళ్ళడంతో ఎవరో ఒక ఆశ్రమవాసిన గుమ్మం దగ్గర ఉంది, లోపల ప్రవేశపెట్టమంటారా అంటూ కాపల వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చారు. ఆయన ప్రవేశపెట్టమన్నాడు ఆకాశరాజు. సరిగ్గా ఆ సమయానికి లోపలికి మహాత్పురాలు ఒకళ్ళ మారికి అడుగుపెట్టింది. వెంటనే ఆయన రెండు చేతులు జోడించి, రండి మాత రండి అని ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. అసలు ఒకడు మారిన చుక్కలను చూస్తే ఎవరికైనా గౌరవమే కదా. ఆవిడ చూచిన తర్వాత లేచి నిలబడాలి, నమస్కరించాలి, ఆసనం ఇవ్వాలి అని అనుకోకుండానే చేసేసారట వారు. ఒక్కొక్కరి ముఖం చూస్తే ఆసనం ఇవ్వబుద్ధిస్తుంది, లేవబుద్ధి కలుగుతుంది, లేచి నమస్కరించాలి అనే కోరిక కలుగుతుంది. దానికి గల కారణం వారి హృదయంలో ఉన్నటువంటి శక్తి, హృదయంలో ఉన్న పరమాత్మ శక్తి, ముఖంలో కనపడే వర్చస్సు. కొంతమందిని చూడండి, వాళ్ళలో పెద్దగా అందం ఉండకపోవచ్చు, వయస్సు ఉండకపోవచ్చు, పుట్టి ముసలివాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం. కారణం వారిలో దైవశక్తి కాంతి రూపంలో బయటికి కనపడుతుంది. ఆ కాంతి సంస్కారం కలిగిన వాళ్ళకే కనపడుతుంది. అందుకే టక్కున చేతులు జోడించి నమస్కరిస్తాం. వేదవ్యాసుల వారు కాశీకి వెళ్ళాడు. అక్కడ ఒక 50 ఏళ్ళ ఆవిడ ఇలా రా అని పిలిచింది. ఆవిడ జుట్టు సగం తెల్లబడింది, సగం నల్లగా, అంటే ఒక వెంట్రుక నలుపు ఒక వెంట్రుక తెలుపు అలా ఉన్నదట. తిలతండుల న్యాయము అన్నారు, నువ్వులు బియ్యము కలిపితే ఎలా ఉంటుంది, నువ్వులు నల్లగా ఉంటే బియ్యం తెల్లగా ఉంటుంది, అలా ఒక వెంట్రుక తెలుపు ఒక వెంట్రుక నలుపుతూ ఉందన్నమాట జుట్టు. కొంతమంది జుట్టు అప్పుడప్పుడే తెల్లబడుతూ ఉంటుందే, అప్పుడు ఒక వెంట్రుక తెలుపు ఒక వెంట్రుక నలుపు ఉంటాయన్నమాట. అలా ఉన్న జుట్టున్న పసుపు పూసుకునే ముఖంతో ఉన్నవిడ పిలవగానే వ్యాసుడు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో భీమఖండంలో రాస్తాడు, దాయవోయి అప్పుడాయమ్మ ఎవ్వరో ఏమి కులమునది ఎరుగకయును ఏ జొహారు నిడితి హృదయం బనేరుచు ఎదిరి ప్రాభవం బునేర్పరింప. నేను దగ్గరకి వెళ్ళి ఆ అమ్మ ఎవరు, ఆవిడ కులమేమిటి, ఆవిడ మతమేమిటి, గోత్రమేమిటి, సంస్కారమేమిటి, చదువేమిటి, ఇవేమి అడగకుండా చూసి చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాను. ఎందుకు నమస్కరించాను? నా హృదయానికి ఆవిడ గొప్ప ఆవిడ అని తెలిసిపోయింది. మన హృదయానికి తెలుస్తుందండి, మన మనస్సు చెబుతుంది, ఇతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు, ఇతడు గొప్పవాడు, వీడు కాడు, వీడికి నమస్కరించు, వీడికి నమస్కరించకు అని మన హృదయం ఒక వ్యక్తిని చూడగానే చెబుతుంది. ఒక్కొక్కప్పుడు దాన్ని నొక్కేస్తాం, మన మనస్సును కూడా పక్కకి గింటుతాం తప్ప మన మనస్సుకి అన్నీ తెలుసు. మనం తప్పుడు పనులు చేస్తున్నప్పుడు మనకు తెలియదా? అసత్యం ఆడుతున్నప్పుడు ఇది అసత్యం ఆడకూడదు అని మన మనస్సు చెప్పదు, చెబుతుంది మనం. అందువల్ల మనస్సే అన్నిటికీ మూల కారణం. మన ఏవ ప్రధానమిహి కారణం బంధమోక్షయో. అందువల్లే ఆమెను చూడగానే ఆకాశరాజు చెచ్చెర లేచి ఆమెకు ఆసనమిచ్చి పూజించి నమస్కరించి వినయంగా చేతులు తోడించి అప్పుడు ఆవిడ అనుమతి తీసుకుని తాను సింహాసనంపై కూర్చుని తల్లి నీ వచ్చిన పని ఏమిటి చెప్పన్నాడు. అప్పుడు ఆమె, నేను ఒక మంచి పని మీద వచ్చాను, అడగకూడని కోరికే అయ్యుండవచ్చు, అయినా భగవంతుడి సంకల్పంతో అడగడానికి వచ్చాను, ఈ కన్య పద్మావతి కోసం వచ్చాను అని ఒక్క ముక్కే అంది పాప, ఇంకా పూర్తిగా అనలేదు. అప్పుడు ఆకాశరాజు ఏమన్నాడు, కన్యా త్వయో నిజ దివ్యా శుభగా కమలాలయ అర్థిత దేవదేవేన వెంకటాద్రి నివాసినా. ఈ కన్య నాకు అయోనిజిగా పుట్టింది, యజ్ఞం కోసం భూమిని తవ్వుతూ ఉంటే అందులోంచి బయటకు వచ్చింది. ఆ విధంగా ఈవిడ భూపుత్రిక, పరమసుందరి. వెంకటాచలం మీద ఉన్నటువంటి ఒక ఆయన ఎవరో ఈమెను ప్రేమించాడు అని విన్నాను. బహుశా ఆయనే నీవు పెంచుకుంటున్న కుర్రవాడై ఉండవచ్చు. ఆమె కోసమే ఈమె కలవరిస్తోంది, అతన్నే ప్రేమించానంటోంది, అతన్నే పెళ్లి చేసుకుంటానంటోంది. అమ్మా, నీవు అతని దగ్గర నుంచే వచ్చావా అనగా చాలా ఆశ్చర్యంగా, నేను అడగాలనుకుంటున్న మాట, నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట నీవే చెప్పావు మహారాజా. నేను వరాహస్వామి భక్తురాలిని, ఆయన అనుజ్ఞ తీసుకుని ఏడు కొండల మీద ఒక చిన్న పర్ణశాల వేసుకున్నాను. శ్రీకృష్ణ పరమాత్ముని రూపాన్ని, శిలారూపాన్ని మా ఆశ్రమంలో పెట్టుకుని నిరంతరం పూజిస్తూ ఉంటాను. అనుకోకుండా నా దగ్గరకు ఒక రోజున ఒక మహాత్ముడు వచ్చాడు. అతడు కృష్ణస్వరూపుడని నాకు తర్వాత తెలిసింది. శ్రీనివాసుడు అని పేరు పెట్టి సాకుతున్నాను. ఇదంతా మనం ఎంతో పూర్వం చెప్పుకున్నాం కనుక ఇప్పుడు కొత్తగా చెప్పుకోకర్లేదు. ఆయన వేటకి వచ్చి నీ కుమార్తె పద్మావతిని చూచాడు, ఆమెను తప్ప పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఆయనే విష్ణు అని, ఈమె లక్ష్మి అని నాకు ఆయన ద్వారా, నారదుని ద్వారా తెలిసింది. ఇంకా తర్వాత నీ నిర్ణయం పరమాత్మ చెప్తాం అన్నది. వెంటనే ఆయన మారు మాట్లాడకుండా ఒప్పుకుంటున్నానమ్మా, ఎంతో పూర్వం వచ్చిన ఎరుకతే అదే చెప్పింది, పద్మావతి కోరిక అదే, మా అందరి కోరిక అదే. సాక్షాత్తు వశిష్ఠుడి భార్య అరుంధతిలా కనపడుతున్న నువ్వు వచ్చి కన్యని యాచిస్తే కాదు అనడం ధర్మం కాదు. నా కుమార్తెను ఇవ్వడానికి సందేహం లేకుండా అంగీకరిస్తున్నాను. కాకపోతే లగ్నం మంచి లగ్నం చూసుకోవాలి. వధూవరులు ఎంత గొప్పవాళ్ళైనా పెళ్లి కూడా మంచి లగ్నంలో జరగాలి. జరిగితేనే వాళ్ళు 10 కాలాలు కూడా చల్లగా ఉంటారు, ప్రజల మన్ననలు పొందుతారు, సంపదలతో వర్ధిల్లుతారు అని ఆ క్షణమే ఆయన, మహాత్మ దేవగురు మాకు దర్శనమియ్యి అన్నాడు. ఆకాశరాజు దేవగురు అయిన బృహస్పతిని అలా తలుచుకున్నాడో లేదో తక్షణం అక్కడికి దిగిపోయాడు బృహస్పతి. సాధారణంగా దేవతల గురువు అయిన బృహస్పతి రమ్మంటే వస్తాడా? ఆ ఓటు గురువులు దొరకాలంటేనే కష్టంగా ఉంటే, ఇక బృహస్పతి గారు రండి అంటే ఎక్కడి నుంచి వస్తాడైనా? వచ్చాడు. ఎందుకో తెలుసా? తన జీవితం బాగుపడుతుంది కనుక. శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లికి ముహూర్తం పెట్టడం అంటే ఎంత అదృష్టం అండి. అసలు వాళ్ళందరూ కాసు కూర్చున్నారు, ఎప్పుడు ఈ ముహూర్తం పెడదామా, ఎప్పుడు కళ్యాణం చేయిద్దామా, ఎప్పుడు పౌరోహిత్యం వహిద్దామా అని ఎవరికి వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారట. అందుకనే రాజుగారు తలుచుకోగానే, అమ్మయ్య నన్నే తలుచుకున్నాడు, ఈ భాగ్యం నాకే దక్కింది, శ్రీనివాసునికి ముహూర్తం పెట్టే యోగం దక్కింది అనుకుని క్షణంలో వచ్చేసాడు అక్కడికి. వచ్చి, మహాత్మా నన్ను ఎందుకు పిలిచావు అన్నట్ట. మా కన్యామణి పద్మావతి గురించి నీకు తెలుసు, శ్రీనివాసుడి గురించి మాకంటే దేవతలైన మీకే తెలుసు. ఈ తల్లి శ్రీనివాసుని పెంచుకుంటున్న తల్లి, వారిద్దరికీ కళ్యాణం జరిపించాలనుకుంటున్నది. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం లోక కళ్యాణం కావాలి, దానికి తగిన ముహూర్తం నిర్ణయించు, ఎక్కడ అవలక్షణాలు ఉండకూడదు అందులో అనగానే, ఎవరి నక్షత్రాలు ఏమిటో చెప్పండి అన్నాడు బృహస్పతి. ఆయనకి తెలియదా? బృహస్పతికి ఆ కన్యామణి యొక్క నక్షత్రం తెలియదా? శ్రీనివాసుడు ఎలా వచ్చాడో తెలియదా? వాళ్ళకి పుట్టుక లేదు కదా. భూగర్భం నుంచి బయటకు వచ్చింది కన్య, భూగర్భం నుంచి బయటకు వచ్చి తండ్రికి కనబడింది ఆవిడ నక్షత్రం అన్నమాట. భూమి నుంచి బయటకు వచ్చిన ఆవిడ తల్లి గర్భం నుంచి పుట్టలేదు కదా, మరి ఆవిడకి నక్షత్రం ఎలా నిర్ణయిస్తారు? పొలం దున్నారు వాళ్ళు, దున్నినప్పుడు ఆ నాగలికి ఓ పెట్టి తగిలింది, ఆ పెట్టిలోంచి ఈ పిల్ల బయటకు వచ్చింది. ఈ పిల్ల తల్లికి తండ్రికి కనబడినప్పుడు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం కన్య యొక్క నక్షత్రం. మరి స్వామిదో వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చాడు, పుట్టలో చేరాడు. ఆయన పుట్టలో కాలు పెట్టిన క్షణం ఆయన నక్షత్రం, అంతే తప్ప ఆయన మళ్ళా పుట్టలేదు. అందువల్ల ఈ నక్షత్రాలు చెబుతున్నాను విను. కన్యయా జన్మ నక్షత్రం మృగశీర్షమితి స్మృతం దేవస్య శ్రవణ రుక్షంతు తయోర్యోగో విచార్యతాం. ఈ కన్యామణి మృగశీర్ష నక్షత్రంలో మాకు కనపడింది, మృగశిర నక్షత్రంలో కనపడింది. ఎంత చిత్రమో చూడండి ఒకసారి. ఇక్కడ పార్వతీదేవి ఎందులో పుట్టిందని చెప్పాను? మృగశీర్ష నక్షత్రం. ఇదివరలో మీరు పార్వతీ కళ్యాణంలో విన్నారు. ఆవిడ హిమవంతునికి మేనకకి చైత్రమాసంలో సరిగ్గా శ్రీరామనవమి నాడే, అప్పటికింకా రాముడు పుట్టలేదుగా, నవమి నాడు ఆ తల్లి పుట్టింది. నవమి అటు శ్రీరామనవమి, పార్వతీ నవమి. కాకపోతే రాముడు పునర్వసులో పుట్టాడు, ఈవిడ మృగశీరషలో పుట్టింది. అలాగే పద్మావతి కూడా మళ్ళీ మృగశీరషలోనే ఆవిర్భవించింది భూగర్భం నుంచి. ఇంకా స్వామివారు పుట్టలో ప్రవేశించాడు వైకుంఠం విడిచి భూమికి రాగానే, ఆ వైకుంఠం నుంచి భూమికి వచ్చి పుట్టలో ప్రవేశించిన నక్షత్రం శ్రవణం. అందుకే ఇప్పటికి కూడా శ్రవణంలోనే ఆయనకి పైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి శ్రవణ నక్షత్రంలో. ఈ విధంగా కన్యా నక్షత్రం మృగశీరషం, స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఈ ఇద్దరికీ తగిన ముహూర్తం నిర్ణయించండి అన్నాడు ఆకాశరాజు. అప్పుడు బృహస్పతి బాగా లెక్కలు వేశాడు. ఇద్దరికీ పనికొచ్చే నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఎలా పనికొస్తుందని చెప్పాలో మీకు చాలాసార్లు చెప్పాను కదా, జన్మ నక్షత్రం నుంచి లెక్క పెట్టాలి. ఒకటో నక్షత్రం జన్మ నక్షత్రం, ఉదాహరణకి మృగశీరష అమ్మవారిది, మృగశిరతో లెక్క మొదలెట్టాలి. మృగశిర తర్వాత ఏమిటనమాట? ఆర్ద్ర, అది రెండు. రెండు సంపత్తార అంటారు. మూడు పునర్వసు, ఆర్ద్ర తర్వాత ఏమిటి? పునర్వసు. ఇది విపత్తార. వరసగా మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర. ఉత్తర ఎన్నో నక్షత్రం అయింది? ఎనిమిది. జన్మ నక్షత్రం ఒకటి జన్మ నక్షత్రం, రెండు సంపత్తార, మూడు విపత్తార, నాలుగు క్షేమతార, ఐదు ప్రత్యక్తార, ఆరు సాధనతార. ఏమంటారు? ఆరు సాధనతార. ఇప్పుడు పాఠం చెప్పడం కోసం ఒకసారి మీకు గుర్తుగా చెప్పేస్తాను. ఆరు సాధనతార, ఏడు నైధనతార, ఎనిమిది మిత్రతార, తొమ్మిది పరమమిత్రతార. కాబట్టి ఇప్పుడు ఈవిడ మృగశిర నుంచి ఎనిమిదో నక్షత్రం కనుక అమ్మాయికి ఏమవుతుందో, తారాబలం ఉత్తర ఫల్గుని అంటే మిత్రతార. అమ్మవారికి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉత్తర నక్షత్రం మిత్రతార అవుతుంది. మరి స్వామివారికి ఏమవుతుంది అది కూడా లెక్కదాం. శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక. మళ్ళీ మొదలకి రావాలి. రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర. అంటే తొమ్మిది అయ్యింది. తొమ్మిది ఏమవుతుందన్నాను? పరమమిత్రతార. అమ్మాయికి మిత్రతార, అబ్బాయికి పరమమిత్రతార. ఇంకెంతకంటే తారాబలం ఎలా కుదురుతుంది చూసారా? ఈ తారాబలం చూసుకోవాలి. జన్మతార పెళ్ళిళ్ళకి చాలా మంచిది, ఇద్దరికి కుదిరితే. సంపత్తార చాలా గొప్పది. మూడు పనికిరాదు, ఐదు పనికిరాదు, ఏడు పనికిరావు. మళ్ళీ నాలుగు క్షేమతార, ఆరు సాధనతార, ఎనిమిది మిత్రతార, తొమ్మిది పరమమిత్రతార పనికొస్తాయి. ఆ రకంగా ఇద్దరికీ పనికొస్తుంది, ఇటు మిత్రతార అటు పరమమిత్రతార. కాబట్టి వైశాఖ మాసంలో, ఏ మాసం? వైశాఖ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ ఇద్దరికి వివాహం విధిపూర్వకంగా శాస్త్ర విధి ప్రకారం జరిపిద్దాం. ఎంత బాగా చెప్పాడండి బృహస్పతి. ఆ శ్లోకాలు వింటే కన్యామణులకి లాభం, పెళ్లి కాని పిల్లలకి అందరికీ లాభం, పెళ్ళైన వాళ్ళకి కూడా ఐకమత్యం కలుగుతున్నటువంటి. పెళ్ళి కూడా రోజు కొట్టుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళేలోపు. మీ మొహం నా మొహం అంటవా? నీ మొహం కాదు, నీ మొహం ఇక అక్కడ నుంచి అహం, ఆ దెబ్బతో ఇహం మొత్తం పరమైపోతుంది. అందువల్ల అలాంటి వాళ్ళు శ్రద్ధగా వింటే ఐకమత్యం కలుగుతుంది. సంవత సుఖవృద్ధ్యర్థం ప్రోచ్యతే దైవ చింతకై తయో ఉత్తర ఫుల్గున్యాం వివాహ క్రియతామితి వైశాఖమాసే విధివత్ క్రియతామితి సోబ్రవీత్. స్వయంగా బృహస్పతి వైశాఖ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ ఇద్దరికి పెళ్లి చేద్దాం, ఇద్దరికీ నక్షత్ర బలం బాగుంటుంది కనుక. ఇక ఆకాశరథ ఆనందపడిపోయాడు. బృహస్పతి మంచి ముహూర్తం పెట్టామని సన్మానం చేశాడు. ఆయనకి మెడలో దండ వేశాడు, ఒక ఫలం ఇచ్చాడు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎందుకని? ఈ భూలోకంలో రూపాయలు, స్వర్గలోకంలో చల్లం. ఈ క్యాష్ ఎక్కడికి వెళ్ళాక అది స్మాష్. మన కరెన్సీ ఇప్పుడు భారతదేశంలో ఎంత కరెన్సీ ఉంటేనే ఇది మళ్ళీ అమెరికా పెడితే డాలర్లోకి మార్చుకోవాలి, అమెరికా నుంచి ఇక్కడికి వస్తే డాలర్ రూపాయల్లోకి మార్చుకోవాలి. కానీ స్వర్గంలో ఇలా మార్చుకునే అవకాశం లేదు, అసలు పట్టుకెళ్ళే అవకాశం లేదు. ఏ సూర్యకాంతం ఒడియాలు పెట్టుకెళ్ళినట్టుగా యమగోళ్ళలో చూపించినా ఒడియాలు కప్పడాలు అక్కడికి పెట్టుకెళ్ళడం కుదరదు, డిప్పడాలేడప్ప. యమలోకంలో చల్లవి ఇక్కడ. కాబట్టి స్వామివారికి నమస్కారం చేసి వదిలేశారు. భూలోకంలో అయితే ముహూర్తం పెడితే ఏదో తాంబూలంలో 100, 150, 500 పూర్వం అలా ఇచ్చేవారు. ఇప్పుడు డిమాండ్ కదా, ముహూర్తం పెట్టాం 10,000. అసలు ముహూర్తానికి 10,000 ఏంటంటే నాకు మర్చిపోతుంది. రామరాము కొంతమంది జ్యోతిష్కులు అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్కి వెళ్ళామంటే ఇక నీ జీవితం అంతా డిపాయింట్మెంటే, మొత్తం క్షవరమే. అది మహాపాపం. జాతకం చెప్పేటప్పుడు, ముహూర్తం చెప్పేటప్పుడు వాళ్ళు ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి తప్ప దేనికి డిమాండ్ చేయకూడదు. ఒకవేళ అలా డిమాండ్ చేస్తే నరకానికి పోతారని ఉంది. నేను చెప్పాల, విష్ణు పురాణంలో ఉంది. అందువల్ల ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి. పండు ఇచ్చినా పుచ్చుకోండి, ఏమి కొంప మొలగదు. దానివల్ల లాభం ఏమిటో తెలుసా? మనం శాస్త్ర ప్రకారం నడుచుకోవడం వల్ల పరమాత్ముడు సంతోషించి వద్దన్న సంపద ఇస్తాడండి. నువ్వు అడిగావంటే మాత్రం అది పాపమే. కొన్ని విషయాలు అడగకూడదు. వాడు చెప్పాడు, జాతకం చెప్పడానికి, ముహూర్తం పెట్టడానికి, ఇటువంటి వాటికి డబ్బులు పొరపాటు కూడా అడగకూడదు. కలి ప్రభావం అనుకోండి, అది పక్కన పెట్టేయండి. ఈ విధంగా బృహస్పతి లేఖ ఇచ్చి అందమైన లగ్న పత్రిక రాసి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామి ఆకాశరాజు, అమ్మా బొగుళ మాలిక, వేళ విశేషం మంచిది. ఏ వేళ? నీ వచ్చిన వేళ. వైశాఖ మాసంలో స్వామిని కళ్యాణానికి తరలించి తీసుకురమ్మని నేను నీతో పాటు ఒక దూతని పంపుతున్నాను. మామూలు దూతని పంపడం న్యాయం కాదు. ఈ కళ్యాణ పత్రిక స్వామికి స్వయంగా అందజేయాలంటే ఒకే ఒక్క మహానుభావుడు ఉన్నారు. అయితే ఈయన వెళ్ళాలి. రాజుగారు ఇప్పుడు వెళ్ళడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ లగ్న పత్రిక ఆయన కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి కనుక, దేవుడి దగ్గర లగ్న పత్రిక పెట్టాలి కనుక. దీన్ని పోస్టులో పంపడం అంటే ఏ పోస్ట్ పంపాలి? సుఖయోగీంద్రుడు, వేదవ్యాసుడి కుమారుడు సుఖుడు అక్కడే పరమ పూజ్యుడైన శ్రీనివాసుడికి కళ్యాణ లగ్న పత్రిక అందించడానికి అర్హుడు. ఇంకెవ్వరు అర్హులు కారు, ఎందుకంటే అవధూత అంటే ఆయన. ఆ మహానుభావుడికి సాటి ఎవరొస్తారండి? యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైబాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. ఆయన పుట్టి పుట్టగానే పరమ వైరాగ్య సంపన్నుడై అన్నీ విడిచిపెట్టి హిమాలయాల్లో తపస్సుకు వెళ్ళిపోయాట. ఆయన తపస్సుకు వెళ్ళిపోతూ ఉంటే కొడుకు మీద ప్రేమతో కొడుకును చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని బలహీనుడైన వ్యాసుడు, కుమారా కుమారా, పుత్ర పుత్ర, వెళ్ళిపోకు వెళ్ళిపోకంటూ వెంటపడ్డాడు. ముందు కొడుకు వెళ్ళిపోతున్నాడు, వెనకాతల వ్యాసుడు వచ్చాడు. కుమారా అని అరిచాడు. అరుస్తూ ఉంటే ఈ అరుపులు కొండ గుహలలో నుంచి, చెట్లలో నుంచి ప్రతిధ్వనించాయి, వెనక్కి వచ్చాయి. ఆ అరుపు ఎలా ఉందో తెలుసా? మొత్తం చరాచర జగత్తంతా సుఖుడు వ్యాపించాడేమో, నిండిపోయాడేమో, ఈ చెట్లలో నుంచి పుట్లలో నుంచి మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఓహో అని సమాధానం ఇస్తున్నాడేమో అన్నట్టుగా ఉందిట. ఈయన ఓహో అంటే మళ్ళీ మారుమోగుతోందిగా కొండల్లో ఓహో అనే శబ్దం, ఆ ఓహో శబ్దం అంతటా నిండి కొడుకే సమాధానం ఇస్తున్నట్టుగా ఉందన్నారు. దాన్నే పోతర గారు అనువాదం చేస్తూ, వృక్షములు తన్మయత ప్రతిధ్వనులు చక్క చేసేమున్ను అట్టి భూతమయున్ మృక్కెద బాధరాయణి తపో ధన్యాగ్రణిన్ ధీమణిన్. వృక్షములు తన్మయత్వంతో అంటే అందులో సుఖుడు కలిసిపోయి శబ్దం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఓహో అని శబ్దం చేసేయట, ప్రతిధ్వని చేసేయట, అంతటి గొప్పవాడు ఆయన. సుకుడంటే బాధరాయణుని కుమారుడు, అందువల్ల బాధరాయణిహి అన్నారు. ఆ సుకుడికి భక్తితో మనం నిత్యం నమస్కారం చేసుకోవాలి. నాకు వ్యాసుడంటే ఎందుకు ఇష్టం అనుకుంటున్నారు? విష్ణువు పోని కేవలం విష్ణువేనా? వశిష్ఠునికి మునిమనుమడు, శక్తికి మనుమడు, పరాశరుడి కొడుకు, ఇవన్నీ ఒక ఎత్తు, సుకుడికి తండ్రి. ఒక గొప్ప వ్యక్తికి తండ్రి అవ్వడం వల్ల కూడా మహానుభవుడిని ఖ్యాతి వస్తుంది. అంటే వ్యాసుడి కంటే సుకుడికి ఎక్కువ పేరండి. వ్యాసుణ్ణి చూచి కూడా సిగ్గుపడని అప్సరసలు సుకుడిని చూస్తే సిగ్గుపడ్డారు. సుకుడి వంటి అవధూతలు ఈ ప్రపంచంలో ఉంటారా ఉండరు? అసలు వ్యాసుడు కూడా నేను పరాశరుడు కొడుకు అని చెప్పుకోవడం కంటే సుకుడికి తండ్రిని అని చెప్పుకోవడానికి ఆనందపడేవాట. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సుకుడికి తండ్రి, సంస్కృతంలో తాత అంటే తెలుగులో తండ్రి అని అర్థం, సుఖతాత అంటే సుకుడికి తండ్రి. అటువంటి తపోనిధి గురించి నమస్కరిస్తున్నాను అనే ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం. సుకుడు కారణజన్ముడు, ఏ కోరిక లేనివాడు, స్త్రీ పురుష భేదమెరగని వాడు, ప్రపంచంలోని అణు అణువులో పరమాత్మ అయిన నారాయణుడు చూస్తాడు. కృష్ణుడంటే ఆయనకి పరమప్రాణం, అందుకే భాగవతాన్ని ఆయన కంఠస్థం చేసి పరీక్షిత్తుకి చెప్పాడు. అటువంటి సుకుణ్ణి భక్తితో తలుచుకోగానే తక్షణం ప్రత్యక్షమయ్యాడు ఆయన. శ్యామల వర్ణంలో ఉంటాడు ఆయన, పచ్చని ఆకారానికి తోడు ముక్కు కూడా చిలుక ముక్కు రూపంలో ఉంటుంది. పరమసుందరాకారుడు, ఆయన సౌందర్యానికి ముక్తికాంత వరించిందిట. అంటే అర్థమైందా? మోక్షం ఆయన పట్టుకుంది. మోక్షమును స్త్రీతో పోలుస్తారు. ముక్తికాంత వరిస్తే ఈ లోకంలో ఉన్న కాంతలు వరించడంలో ఆశ్చర్యమేముంది అన్నారు. అటువంటి మహానుభావుడు రాగానే రెండు చేతులు జోడించి పాద నమస్కారం చేసి ఈ లగ్న పత్రిక ఆయన చేతిలో పెట్టి, మహాత్మా బొకుడు మాలికతో పాటు నీవు వెళ్ళి ఈ లగ్న పత్రికని శ్రీనివాసుడికి ఇచ్చి వైశాఖ మాసంలో ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి జరిపించు అన్నాడు ఆయన. ఇప్పుడా మేము మగపెళ్లి వారం, మీరు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరకు వచ్చి చెబితే కానీ మేము ఒప్పుకోమంటున్నారు. కానీ ఆ రోజుల్లో కన్యనిమ్మని మగవాళ్ళు అడగాలి, కన్యని వరించాలి, ఉరుణీమహే అనాలి. అందుకే కదా కాశీయాత్రకు బయలుదేరి దారిలో ఎక్కడన్నా మంచి అందగత్తె దొరికితే పెళ్లి చేసుకొచ్చేవాడింటి. అమ్మాయి నిమ్మని అడగాలట, కన్యని యాచించాలి. ఇప్పుడు యాచించట్లేదు, ప్రాణం తీసేస్తున్నారు. అందువల్లే దేశం పాడైపోయింది. ఇక్కడ సుకుడు వకుళమాలిక ఇద్దరు మంచి గుర్రాలు ఎక్కి బయలుదేరారు. నేను చెప్పింది మామూలు మాట కాదు, సాధారణంగా రథంలో వెళ్ళాలి కదా, అలా కాదట. తపస్స హయం ఆరుహ్య అంటే గుర్రం ఎక్కింది అన్నారు. వకుళమాలిక సామాజురాలు కాదండో, ఆడవాళ్ళు రథంలో కూర్చున్నట్టుగా గుర్రం ఎక్కగలరా? ఆ రోజుల్లోనే బైక్ నేర్చుకున్న ఆవిడ. అరే అప్పుడు బైక్ ఏంటి, గుర్రమే కదా, చక్కగా గుర్రం ఆవిడే ఎక్కిందిట. పోని ఏదో మగవాడు ఎక్కాడేమో అనడానికి లేకుండా సా ఆమె హయం ఆరుహ్య గుర్రం ఎక్కి సుఖేన సహిత యయౌ సుకునితో కలిసి కొండ ఎక్కింది అన్నారు. కొండ మీద గుర్రం మీద వెళ్ళడం అంటే మాటలు కాదు, అలా ఉండాలి ఆడవాళ్ళు అంటే. లేడీస్ అంటే చక్కగా బైకులు నడపాలి, మోపెట్లు నడపాలి, సైకిల్ నడపాలి, ఏదన్నా నడపాలి. అసలు సంసారమే నడుపుతున్నది వాళ్ళు. సంసారం నడిపేవాడికి బండి నడపడం లెక్క. కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను ఆ శిష్యులకి, కారు నడపండి, లారీ నడపండి, సైకిల్ నడపండి, ఈత కొట్టడం నేర్చుకోండి. అవన్నీ నేర్చుకుంటేనే పెర్ఫెక్ట్ మ్యాన్ అవుతాడు. నాకు కారు నడపడం రాదండి, బైక్ నడపడం రాదండి, మరి ఏం తెలుసు, భోజనం చేయడం ఒకటి వచ్చా? అప్పుడు నువ్వు మగాడు అవుతావు, నువ్వు స్త్రీ అవుతావు. అన్నీ నేర్చుకోవాలి. రామకృష్ణ మిషన్లో అన్నీ నేర్పుతారు. వంట చేయటం నేర్పుతారు, పెంట తుడవడం నేర్పుతారు, లెట్టిని కడగడం నేర్పుతారు, అన్నీ నేర్పుతారు. పూర్వం ఆశ్రమాల్లో అన్ని పనులు చేసేవారండి, అవన్నీ నేర్చుకుని పిల్లలు పరిపూర్ణ మానవులు అయ్యేవారు. ఇప్పుడు ఆశ్రమాలు లేవు, దిక్కుమాలిన స్కూళ్ళలో చేరుస్తాం. అవి కూడా ఏమిటనమాట, కార్పొరేట్ కాలేజీ. ఏదో పిచ్చి భోజనం పెడతారు, కోడిగుడ్లను చికెన్ను ఆ చెత్త ఈ చెత్త తిని ఆ క్లాస్ రూమ్లో కూర్చుని బట్టి పట్టి బుర్ర పాడయ్యి జీవితం అంటే ఏమిటో తెలియక, రూపాయి ఇస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక, ఇంట్లో ఫ్యాన్లు కట్టక, ఇంట్లో చాలామందికి నాకు ఒళ్ళు మండిపోతున్నమాట, లైట్లు కట్టరు, ఫ్యాన్లు కట్టరు. దేశానికి ఎంత నష్టం కలిగిస్తున్నారో తెలుసా? కారణం ఏంటంటే వీళ్ళు కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నారు, ఆశ్రమాల్లో చదువుకోలేదు. నువ్వు దానమునకు ఎంతైనా ఖర్చు పెట్టు, ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకో, లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు తిరగాలి? నీ ఉన్నప్పుడు లైట్వి, లేనప్పుడు లైట్ ఎందుకు వెలుగుతుంది అంటే నీకు దేశం మీద ఏమాత్రం ప్రేమ లేదు. ఎంత కరెంటు వేస్ట్ చేస్తున్నావు, నా డబ్బులే కదా అంటావు. బోడి నీ డబ్బులే పెట్టి, దేశానికి నష్టం అది. నువ్వు ట్యాప్ వదిలేసి నీళ్లు పోగొట్టేస్తున్నావు అంటే మన భారతదేశంలో ఎంత నీరు వ్యర్థం చేస్తున్నావు. హైదరాబాద్లో నువ్వు వదిలేసిన నీటితో 10 మంది స్నానం చేస్తారే పాపం. అన్నం, కూరలు, నీరు, విద్యుత్తు, ధనం, ఇవి ఏవి వ్యర్థం చేయకూడదు. వ్యర్థం చేస్తున్నామంటే మనం దేశ ద్రోహులను గుర్తుపెట్టుకోండి. దేశాన్ని నిలబెట్టేవాడు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసింది. ఓ రైలుకి టిక్కెట్ చేయించుకుని రైలు మన కళ్ళ ముందు పోతూ ఉంటే ఎక్కలేదంటే డబ్బులు పోవడం కాదు, మనం దేశద్రోహం చేస్తున్నాం. మనకి దేని మీద ఒక నిబద్ధత లేదన్నమాట. ఏ పని ఎలా చేయాలో అలా చేయవలసిందే. ఇవన్నీ ఆశ్రమంలో పూర్వం నేర్పేవారు. అందువల్ల ఆశ్రమంలో చదువుకునే రోజుల్లో కత్తి యుద్ధం, కర్రసాము, మల్ల యుద్ధం, చెట్లెక్కడం, దొంగతనం, పాలు తీయడం, పిడకలు చేయడం, వంట చేయడం, పెంట చేయటం అన్నీ నేర్పేవారండి. చతుష్షష్టి కళల్లో ఆరితేరేవారు. ఈవిడ ఆశ్రమవాసిని, అందువల్ల ఈవిడ గుర్రం ఎక్కడం కూడా వచ్చు. కాబట్టి పురాణాలు వినడమే కాదు, పురాణములలో చెప్పినట్టుగా స్త్రీ పురుషులు అన్నీ నేర్చుకోండి, అన్ని పనులు నేర్చుకోండి. నాకేది చేత కాదనద్దు, ప్రయత్నిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. అందువల్ల ఈవిడ గుర్రం ఎక్కి బయలుదేరింది. శ్రీనివాసుడి దగ్గరికి సుకుడితో వెళ్ళింది. వెంటనే ఆకాశరాజు గారు విశ్వకర్మని పిలిచాడు. మహాత్మా విశ్వకర్మ, దేవతలు మీరు కలిసి మా ఆకాశ నగరాన్ని అలంకరించండి. పెళ్లికి చాలా ముందు నుంచి అలంకారం చెయ్యాలి కాబట్టి నగరం అంతా అలంకరించండి అనగానే స్వామివారి కళ్యాణం, అమ్మవారి కళ్యాణం గనక విశ్వకర్మ నగరాన్ని అద్భుతంగా అలంకరించాట. డెకరేట్ ఎలా చేయాలో అలా చేశాడు. ఈ డెకరేట్ చేసేవాళ్ళు పనులు చేస్తామని వస్తారు వాళ్ళు. గురుగారు మీరు ఎప్పుడు చెప్తే ఎప్పుడు వెళ్తా ఉంటారు, రొట్టి మాట. వాడికి ఇష్టమైనప్పుడు వెళ్ళిపోతాడు వాడు. వాడు రిజర్వేషన్ ముందే చేయించుకుని ఉట్టిన గురువుగారు మీరు చెప్తే అలా చెప్తే అలా చేస్తాం. పోనీ గురువుగారు ఉండమంటే ఉంటాడు, ఉండడు. లేదండి, రాత్రికి రిజర్వేషన్ అయిపోయిందండి. వీడ శిష్యుడంటే, శిష్యుడంటే నిజంగా గురువుగారితో మాట అన్నావు కనుక గురువుగారు ఉండింటే ఉండు, అలా ఉండగలిగితే ఉండాలి. ఇంకేమంది గురువుగారండి, రేపు నాకే పని లేదండి, సాయంత్రం దాకా మీకు సేవ చేసి పెడతానండి అంటారు. పొద్దున్నే చెప్పా పెట్టకుండా గురువుగారు అలా అడగడం వీడు పారిపోతాడు. ఈజ్ హీ రియల్లీ ఏ డిసైపుల్? కాదు, డిసీవర్ వాడు. డిసైపుల్ ఎలా అవుతాడు? డిసైపుల్ అంటే గురువుగారి మాట మీద నిజంగా మాట నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టాడు కంటే సుధాకర్ రెడ్డి నేను అలా భక్తితో పిలుస్తా, ప్రేమతో పిలుస్తా. నేను ఇవాళ ఒక పెద్ద పరీక్ష చేశాను మా సుధాకర్ రెడ్డిని. 11:00 to 11:30 మా వాళ్ళు వెళ్ళాలి, వెంటనే బయలుదేరండి. పాపం నిజంగా ఆందిస్పాట్ అన్నం కూడా తినడం బయలుదేరొస్తాడండి. బట్టలు కూడా కట్టుకోకుండా వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ బట్టలు కట్టుకోకుండా వస్తే బాగుండదు, పోలీసులు పట్టుకుంటారని కానీ ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తాడు. నేను వేళపడంగా చెప్పట్లా, నేను చాలాసార్లు పరీక్షించాను. అర్ధరాత్రి అపరాత్రి అని లేదు, పిలిస్తూ వచ్చేస్తాడు. నిజానికి ఆయన వల్ల వేళ పని ఏం జరగలేదు, అది వేరే విషయం. కానీ గురుభక్తి, 10:30 ఫోన్ చేశానండి. ఎక్కడో ఏది అని అన్నది జీడి మెట్ల నుంచి మరి ఎలా వచ్చాడు? 10:30 ఫోన్ చేస్తే 11:30 వచ్చాడు పాపం. ఆ తర్వాత అమ్మగారు ఇంత అన్నం పెడతారు, అది వేరే విషయం. ఆ ప్రసాదం, అది నిబద్ధత. ఈ నిబద్ధత కలిగిన వాడికి ఈ జన్మలో సుఖమే కాదు, ముక్తి ఇచ్చే బాధ్యత గురువుగారి. గురువు మనస్సులో ఒకసారి ప్రేమ వచ్చిందంటే, గురువుగారు చెప్పినట్టు చేశారంటే ఇంకా అక్కడ వేరే ఇంకే బాధ్యతంతో గురువుగారిది. మనకి మన మనస్సే చెప్తోంది కదా మనం నిజంగా నిబద్ధత ఉన్నావో లేదో. అందుకనే నేను ఒక్కొక్కప్పుడు ఈ పని చేయండి అంటాను. నాకేం పక్షపాతం ఉండదు, గురువుగారికి పక్షపాతం ఉండదు. మా గురువుగారికి ఏం తెలియదండి, ఆయన ఏదో చెబుతాడండి అని మీరు అనుకోకర్లా. మీ గురువుగారికి ఏమీ తెలియకుండా ఇక్కడ కూర్చోవట్లేదు. గురువుగారు కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఎవరేం చేస్తున్నారో తెలుస్తుంది. ఏం జగదీష్ గారు చెప్పినట్టు చేయండి అని ఎందుకు చెప్పానంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ నాకు తెలుసు, మీకు తెలియదు. మీకు ఎంతసేపు ఏమనిపిస్తారన్నమాట, మా గురువుగారు ఆయన మాట వింటున్నారు, ఆయన చేతిలో కీలు బొమ్మలు ఉంటారు. కీలు బొమ్మ కాదు, ఈ కీలు బొమ్మల్ని ఎలా నడిపించాలో తెలుసు కనుక. ఇప్పుడు విష్ణువు తీ వెళ్ళాలంటే ఆయనకి ఎక్కడికైనా వెళ్ళగలడు, కానీ గరుత్మంతుడికే మోసే భాగ్యం ఎందుకు ఇచ్చాడు? ఆంజనేయుడికి రామావతారంలో ఎందుకే పని అప్పగించాడు? అది అతని బాధ్యత. అది మీరు వినాలంతే, తూచా తప్పకుండా చెయ్యాలి. చేస్తే ఇహం పరం రెండూ వస్తాయి. ఇది గురువు యొక్క నియమం అంతే, నియమం అంతే. దాని వెనకత రెండో ఆలోచన చేయకూడదు. విశ్వకర్మ లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది మహానుభావులు. ఆయన విశ్వకర్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? విష్ణువు. విష్ణువు యొక్క ఒక అవతారం విశ్వకర్మ అంటే. విశ్వకర్మ అంటే మళ్ళీ ఇంకో మనిషి అనుకోకండి, విష్ణువే ఆ రూపంలో వచ్చాడు. వ్యాసుడే విష్ణువు, కపిలుడు విష్ణువు, నారదుడు విష్ణువు. అయినా విష్ణువుకి సేవ చేయడానికి మళ్ళీ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వచ్చి ఆయన చెప్పినట్టుగా అక్కడ ఉండి మొత్తం నగరం అంతా అద్భుతంగా అలంకరించాడు. మళ్ళీ పెళ్ళయ్యాక ఈ అలంకారం అంతా నేనే తీస్తాను దగ్గరుండి అన్నాడు. చూసారా? అందుకే విష్ణువు పెళ్లికి విష్ణువే అలంకారం చేశాడు. అందుకని విశ్వకర్మ పుట్టినరోజు వచ్చినప్పుడు మనం ఆ విశ్వకర్మ అనే భగవంతుణ్ణి భక్తితో పూజించాలి. అసలు ఇంజనీర్ ఆయన కదటండి. తదనంతరం ఇంద్రుడు వచ్చాడు. శ్రీనివాసుడికి పద్మావతికి కళ్యాణం జరుగుతున్నప్పుడు భూమండలం అంతా ఘుమఘుమలాడిపోవాలి అని కెమికల్స్ ఉన్నటువంటి అగరత్తులు వెలిగించకుండా పుష్పవృషం కురిపించాడు. పారిజాత పుష్పాలు సువాసనిచ్చాయి, అప్సరసులు నాట్యం చేశాయి. ఇంకా రహస్యం చెప్పనా మీకు? ధనదో ధనధాన్యాద్యై పూరయామాసవేశ్వదత్తు. కుబేరుడు వచ్చాడు. ఈ పెళ్లి పూర్తయ్యేదాకా మీ నగరంలో నిరంతరం డబ్బు వర్షం కింద కురుస్తుంది, ఎవరికి కావలసిన బంగారం వాళ్ళు ఏరుకోవచ్చు అన్నాడు. వర్షం బంగారపు వర్షం కురిపించాట. మొత్తం ఆకాశరాజు గారి నగరంలో రోజు పొద్దున్న సాయంకాలం ఒక్కొక్కడికి 100 బంగారపు కాసులు దక్కేవిట. అంత బంగారం వర్షం కురిపించాడు. మన ఇంట్లో కురిపిస్తే బాగుండు అనిపిస్తుంది మనకి, కానీ అక్కడ అమ్మవారి కళ్యాణం కాబట్టి కురిపించాడు. ధనంతో పాటు ధాన్యం కురిపించట. ఏ ఇంట్లో చూసినా ప్రతిరోజు పొద్దున్న 10 బస్తాలు, సాయంత్రం 10 బస్తాలు, అన్ని రకాల ధాన్యాలు కురిపించేసేవాడు. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆ పప్పు, ఈ పప్పు, ఇన్ని పప్పులన్నీ కురిపించేవాడు. కొంతమందికి జీడిపప్పు ఇష్టం, అది కూడా ఒక గన్నేరు పప్పు తప్ప, అన్నీ కురిపించాడు ఆయన. ఈ విధంగా పప్పులు, ఉప్పులు, ధాన్యాలు అన్నీ నింపేశాడు. ఇలాంటి పప్పులు వర్షం ఎప్పుడు కురుస్తుందో చూడాలండి ఒకసారి. అప్పుడు కనుక మనం పెద్ద బస్తా తెచ్చుకుంటే భలే లాభం. అందులో జీడిపప్పు వర్షంగా కురిస్తే నన్ను పిలవండి కొంచెం, జీడిమెట్ల దగ్గర ఉన్నవాళ్ళు. సరే, ఈ విధంగా కురిపించే అన్ని ఇళ్లలో ప్రతి వేస్మెములు, వేస్మెము అంటే ఇల్లు, ప్రతి గృహమునందు కురిపించట. ఇంక యముడు వచ్చాడు. యమస్తు రోగరహితాన్ చకారమనుజాన్ భువి వరుణో రత్నజాలాని మౌక్తికాదీన్యపోరయత్. యముడు శ్రీనివాసుడి కళ్యాణానికి ముందు వెనక పూర్తిగా ఇక్కడున్న మానవులందరూ రోగము లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అది ముఖ్యం కదా. పెళ్లికి ముందు, పెళ్ళయిన తర్వాత కూడా, పెళ్ళయ్యాక 2 నెలల పాటు కూడా, ఎందుకంటే తీరా 16 రోజుల పండుగ విమానం ఎక్కి రాగానే మళ్ళీ జ్వరం వస్తే ఇబ్బంది, మళ్ళీ పారాసెటమాల్ ఇవ్వాలి, ఈ గందరగోళంతో ఉండకూడదు. అందుకని పెళ్లికి ముందు వెనక కూడా రోగరహితాన్ చకార మనుజాన్ భువి. ఈ భూలోకంలో ఉండే మానవులందరికీ రోగాలు లేకుండా చేశాడు. రోగాలకు మూలకారకుడు యముడేనండో, యముడు ముందు రోగాలు పంపిస్తాడు, ఆ రోగాలు లేకుండా చేశాడు. ఎక్కడ కరోనా లేదు, తరుడు వేవు లేదు, మొత్తం మీద ఎక్కడ రోగాలు లేవు. ఇక రోగాలు ఎలా పోలేవు, ఆరోగ్యంగా ఉన్నారు, దాంతోపాటు ఆయువు కూడా పెంచాట. ఈ నగరంలో కొంతమంది 90 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, వాడి జెండా పైకప్పుడు అది వెళ్ళిపోవాలి. కానీ యముడు జాలిపడి, శ్రీనివాస పద్మావతుల కళ్యాణం అయ్యేదాకా మీరు అప్పుడే మా యమలోకములకు రావద్దు, మీకు ఇంకా ఆయుర్దాయం ఇచ్చాను, మీకు ఇంకా ఇక్కడ ఆధార్ కార్డుతో అవసరం ఉంది, ఉండండి అన్నాడు. ఇలా ఆయువు పెంచాడు. ఇక వరుణుడు వచ్చాడు. సముద్రంలో అనేక రత్నాలు ఉంటాయి, ఆ రత్నాలన్నీ పట్టుకొచ్చి ముత్యాలను అందరి ఇళ్లలో కురిపించేశాడు. ఈ విధంగా భూమండలం అంతా బ్రహ్మానందంతో నిండిపోయింది. వాయుదేవుడు వచ్చాడు. మరీ తుఫాను గాలి కాదు, అలాగని గాలి వేచకుండా కాకుండా మందవాయువులు అందరి ఇళ్లలో ప్రసరించాడు. చల్లని గాలి, అది కూడా పిల్లగాలి వీచేది. దాంతో అందరూ సుఖపడిపోయారు. అసలు ఏసీ బిల్లులు ఎక్కడున్నాయండి అప్పుడు? ఎంత సుఖంగా ఉండేదో ఆ రోజుల్లో ఇళ్లలో. పూర్వం వేసవకాలంలో బయట పడుకుని సుఖంగా ఉన్నామా, ఇప్పుడు బయట పడుకుంటే చచ్చిపోతాం తెల్లారేసరికి, దోమలు కుట్టి చంపేస్తాయి. ఈ పొల్యూషన్ అంతా మనం కృత్రిమంగా ఈ వ్యవసాయాల్లో ఎరువులు వేయడం వల్ల, పురుగులు మందులు కొట్టడం వల్ల, ఏసీ మిషన్ల యొక్క వేడి వల్ల, వీటి వల్ల వచ్చిన పురుగులు ఇవన్నీ. మా చిన్నప్పుడు అందరం కూడా వేసవకాలంలో బయట పడుకునేవాళ్ళం హాయిగా. ఎంత సుఖంగా ఉండదు, బయట మడత మంచం వేసుకుని అలా వెన్నెల్లో చూసుకుంటూ, వెన్నెలలో నే వేటి ఏళ్ళనో అని పాటలు పడుకుంటూ శుభ్రంగా పడుకునేవాళ్ళం. ఇప్పుడు వెన్నెల ఎక్కడ ఏడిసింది, ఎక్కడ చూసినా వేడి తప్ప, బోడి తప్ప. అందరికీ ఏసీ పెట్టుకోవాల్సిన కర్మ వచ్చేసింది, అవునా? అందువల్ల అందరూ సుఖపడ్డారు ఆ కాలంలో. ఇక ఈలోపు సుకుడితో కలిసి కొండ మీదకి వెళ్ళి ఆశ్రమం దగ్గర గుర్రం దిగి ఒకళ్ళమారిక పద్మావతి కళ్యాణ విశేషాలు చెప్పడం కోసం శ్రీనివాసు దగ్గరికి వెళ్ళగానే శ్రీనివాసుడు పరిగెత్తుకు వచ్చి కాయ పండ అన్నాడు. ఎరుకతి రూపంలో వచ్చినవాడు ఆయనేనని చెప్పాం కదా మీకు, నిన్నే చెప్పాం కదా. తాను ఎరుకల సారి అయి పెళ్లి కుదుర్చుకున్నాడు, అన్నీ ఆయనే కర్త కర్మక్రియ అన్నీ అయి తానే అయినప్పటికీ ఏమీ ఎరగనట్టుగా అమ్మ వెళ్ళిన పని ఏమైంది, పండ కాయ, కాయ అంటే అవ్వలేదన్నమాట, పండు అంటే అయినట్టనమాట. అనగానే ఫ్రూట్ఫుల్ నేను ఆయన ఆ బ్యూటిఫుల్ కన్య దగ్గరికి వెళ్ళాక ఫ్రూట్ఫుల్ తప్ప ఇంకోటి ఎలా అవుతుంది అనగానే మా అమ్మ మంచిది అని ఆవిడ పుచ్చుకుని గిర్రును తిప్పేసేటండు ముద్దు పెట్టుకున్నట్ట. శ్రీనివాస మరి ఇంత ఆనందం వద్దు, కారణ జన్ముడివి అన్నీ నువ్వే నిర్ణయించుకున్నావు, నీకు కన్యనివ్వడానికి మహారాజు సంతోషించాడు. ఇదిగో శుకులవారు లగ్న పత్రిక పట్టుకొచ్చారని గాని శ్రీనివాసుడు వినయంగా నమస్కరించి రండి సుఖయోగి ఇంద్ర అని ఆసనమిస్తే నువ్వు నాకు నమస్కరించడం ఏమిటి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడివి, ఆది మధ్యాంతరహితుడివి, సర్వాంతర్యామివి అని శుకుడు ఆయనకి నమస్కరించాడు. ప్రస్తుతం శుకుడు గురుస్థానంలో ఉండడం వల్ల శ్రీనివాసుడు నమస్కరించాడు, శ్రీనివాసుడు జగద్గురుడైన కృష్ణుడు అవ్వడం వల్ల ఆయన నమస్కరించాడు. తదనంతరం భగవంతుడు కళ్యాణ లగ్న పత్రిక అంతా చదివించుకుని ఇక ఇప్పుడు పెళ్లికి ఒకే ఒక్క ఇబ్బంది, ఆకాశరాజు గారు బాగా అలంకారాలు చేయించుకున్నాడు, లగ్న పత్రిక పెట్టించుకున్నాడు, పెళ్లి మండపం బాగా చేసుకున్నాడు, ఆకాశరాజు గారు డబ్బున్నవాడు కనుక కళ్యాణ మండపం కూడా కట్టేసుకోగలడు, ఏసీ కళ్యాణ మండపం. మరి పెళ్లి కొడుకు నేను ఇప్పుడు ప్రస్తుతం పేదరికంలో ఉన్నాను, రూపాయి లేదు, బట్టలు కుట్టించుకోవాలి, నగలు అలంకారం చేసుకోవాలి, లక్ష్మీదేవి నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది, మరి క్యాష్ రెడీ క్యాష్ లేకుండా పెళ్లికి ఎలా వెళ్ళాలి అన్నట్టే. వెంటనే దేవతలు దిగొచ్చారు, శుకుడు ఒక పక్కన ఉన్నాడు, ఒకడు మాలికి ఒక పక్కన ఉండేది, మధ్యలో శ్రీనివాసుడు చింతిస్తూ ఉంటే బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, వాయువు అందరూ వచ్చేశారు. దిక్పాలకులు అంటారు 8 మందిని, తూర్పు దిక్కుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణ దిక్కుకి యముడు, నైరుతి దిక్కుకి నిరుతి అనే రాక్షసుడు, పశ్చిమ దిక్కుకి వరుణుడు, వాయువ్య దిక్కుకి వాయువు, ఉత్తర దిక్కుకి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు, ఈ ఈశానుడు మొదలైన 8 మంది దిక్పాలకులు, ఇంకా భూమి ఆకాశాలకి దిక్పాలకులైనటువంటి వాళ్ళు, అన్ని ప్రాంతాల నుంచి దేవతలు వచ్చారు. ఈ దేవతలతో పాటుగా దేవతల్లో చాలా జాతులు ఉన్నారు, సుర, సిద్ధ, సాధ్య, కిన్నర, పన్నగ, యక్ష, చారణాసుర, విద్యాధర, గంధర్వాది జాతులంతా వచ్చారు. వచ్చి శ్రీనివాస నీ కళ్యాణానికి లోటే ఉంది, లక్ష్మీదేవి లేకపోయినా మేమందరం కలిసి చందాలు వేసుకుంటాం అన్నట్ట. అబ్బెబ్బెబ్బే ఈ చందాలు మాకెందుకు, టీవీగా పెళ్లి చేసుకోవాలి. ఇక ఒకటి మిగిలింది, ఈ కుబేరుడు అక్కడే అందరిలోకి బాగా డబ్బు ఉన్నవాడు, మిగతా వాళ్ళందరి దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఆన్లైన్ పేమెంట్లు అవి, కుబేరుడి దగ్గర రెడీ క్యాష్ ఉంటుంది. దిక్మాల కూడా అంతసేపు గూగుల్ పేమెంట్లు ఆన్లైన్ పేమెంట్లు తప్ప తక్కువ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది ఒక్క కుబేరుడి దగ్గరే. అందుకని కుబేరా నా పెళ్లికి కాస్త తప్పిస్తే అనునిత్యం నా కొండ మీదకి వచ్చే భక్తుల యొక్క సంపదని నీకు వడ్డీ రూపంలో ఇస్తానన్నాడు. వెంటనే ఆ రోజు ఆనందంతో ఆహా కుబేరుడిది కదా భాగ్యం అంటే కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తాట, ఈ వడ్డీ ఈయన ఇచ్చేదానికి కోట్లు 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 అయిపోతుంది అనగానే 1 కోటి నిష్కాసములు ఇచ్చాడు అని స్కాంద పురాణం చెబుతోంది, పద్మపురాణం ఆ కూడా ఇంచుమించుగా అలాగే చెబుతోంది. ఎవరో కానీ 14 కోట్లు అన్నారు కానీ ఇందులో 14 కోట్లు కనపడలేదు నాకు. సంస్కృతంలో 1 కోటి నిష్కాసములు, కొన్ని పురాణములలో 3 కోట్లు ఉన్నది. సరే ఎలా వచ్చిందో 14 కోట్లు ఇచ్చారని వచ్చింది. చెప్పగా సినిమా వాళ్ళు ఏదైనా పుట్టిస్తారు, ఇంతంత మాడలు, ఒక మాడ అంటే దాదాపు 24 గ్రాముల నుంచి 48 గ్రాముల మధ్యలో బంగారపు అచ్చులు వేస్తే దాని ఒక మాడ అనేవారు. అలాంటివి 1 కోటి మాడలు వర్షంగా కురిపించేట కుబేరుడు. కుబేరా నిన్ను నేను గుర్తుపెట్టుకుంటాను, కలియుగాంతం వరకు నాకు హుండీలో వేసిన డబ్బులు నీకు వడ్డీగా ఇస్తాను. మనకు అనుమానం హుండీలో డబ్బులు ఎక్కడితే అలాగే ఉంటుంది కదా, ఇది ఎలా వడ్డీ చెల్లిస్తాడని. ఈ హుండీలో వేసే కొంత బంగారం మనకి తెలియకుండా అదృశ్యమైపోతుంది. హుండీలో వేసే బంగార ఉంగరాలు గొలుసులు చాలా ఉంటాయి, అందులో కుబేరుడి వడ్డీ మాత్రం వేసి వేయగానే అదృశ్యమైపోతుంది, అది కుబేరుడికి ఇంత మాడగా మారి వెళ్ళిపోతుంది. మిగిలిందే ఈ హుండీ కెడుతుంది, మనకి తెలియక హుండీలో వేసిందంతా లెక్కెట్టేస్తున్నారు, ఇక్కడే ఉంటున్నాయి, బ్యాంకుల్లో ఉంటున్నాయి అనుకుంటున్నాను. నీకేం తెలుసు అందులో అదృశ్యమైందని, అది నాకు తెలుసు ఆయనకి తెలుసు, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. భగవంతుడు ఆ అదృశ్య రూపంలో పట్టుకెళ్ళే దృశ్యం ఒక్క పరమ భక్తులకే తెలుస్తుంది. నేను కళ్ళారా చూశాను అలా, హుండీ దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చుని ఉన్నాను నేను. పెద్ద పెద్ద హుండీలు ఉంటాయి కదా, ఆ హుండీలో శ్రీనివాసుడి దగ్గర హుండీకి ఎదురుగుండా యోగ నరసింహస్వామి ఉంటాడు. ఇలా యోగ పట్టా వేసుకున్న నరసింహస్వామి, ఆ నరసింహస్వామికి పక్కనే ఆంజనేయ స్వామి స్తంభంలో ఉంటాడు. ఆ ఆంజనేయ స్వామిని కౌగిలించుకుని చుట్టూ ప్రదక్షిణ చేస్తే నువ్వు ఏమనుకుంటేది అయిపోతుంది. సత్సంతానం, పురుష సంతానం కావాలంటే ఆ స్తంభాన్ని పట్టుకోవాలి. అక్కడే ఆ దిమ్మ మీద కూర్చున్నా నేను ఒక 5 నిమిషాలు. ఎదురుగుండా హుండీ కనపడుతుంది. ఆ హుండీలోంచి ఇంతంత బంగారం అచ్చుల కింద మారి పైకి ఎగురుతూ ఉంటే నేను కళ్ళారా చూశాను. ఇందులో రవ్వంత అత్యోక్తులే, గ్యారంటీగా మనం వేసే బంగారంలో కొంత భాగం కుబేరుడి యొక్క వడ్డీ వెళ్ళిపోతూనే ఉంటుంది. రోజు కొంత వెళ్ళిపోతూ ఉంటుంది, నెలసరిగా కొన్నిసార్లు, రోజువారీగా కొంత, సంవత్సరాంతంలో కొంత ఇలా పంపిస్తూనే ఉంటాడు ఆయన. ఆ పంపగా మిగిలిందే ఇలా ఉందంటే, దీనిలో కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు దొంగతనం చేయగా ఇంకా ఎంత ఆస్తుందంటే, అసలు ఒరిజినల్ ఆస్తి ఎంతో ఆలోచించండి. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి సమయం వచ్చేదాకా ఆయన ఆలోచిస్తాట. ప్రేమ ఎక్కువ కదా ఆయనకి, మనందరం ఆయన బిడ్డలం కదండి, మరీ పాపం పెచ్చు వీరేదాకా సహిస్తాడు. పాపం పరాకాష్ఠకి వెళ్ళాలి, ఎక్కువ అయిపోవాలి, అప్పుడు శిక్ష వస్తుంది. చిన్న చెత్తగా వాటికి ఆయన కోపగించడు. ఆ పాపం పండినప్పుడు ఎండిపోయి కుళ్ళి కృంగి కృశించి నశించిపోతాడు ఎవడైనా సరే. నా రాముడు గొప్పతనం నాకు తెలుసు, నీకు తెలియపోవచ్చుగాక. భగవంతుడు శిక్షించట్లే అక్కడ, భగవంతుడిని అన్న పాపం శిక్షిస్తుంది. భగవంతుడు మనలాగా ఎవడిని శిక్షించడండో, కొట్టడు తిట్టడు ఆయన, కానీ చేసిన పాపమే నీకు శాపం అవుతుంది. మనం పుణ్యం అనే ఒక కర్మ చేస్తే, ఒక మంచి పని చేస్తే సుఖరూపంలో అనిపిస్తాం. నీ కర్మయే నీకు రక్ష, నీ కర్మయే నీకు శిక్ష. పాపకర్మలు చేస్తే నీవు క్రూరమైన నరకాలు అనుభవిస్తావు, భూలోకంలో రోగాలు అనుభవిస్తావు, కుళ్ళి చస్తావు. మంచి పనులు చేసావు, ఆ మంచి పనులు నీవు రక్షిస్తాయి. ఎప్పుడు మన ధర్మం మనల్ని రక్షిస్తుంది, అందువల్ల ఎప్పుడు ధర్మాన్ని ఆచరించవలసిందే. ఇవాడు నోరుందని బలముందని నోటికొచ్చినట్టు వాగితే ఎక్కడికి పోతాయి ఈ కర్మలు? చేసిన పాపాలు అనుభవిస్తుంది. చూశారుగా మీరు ఎంతమంది చూస్తున్నారండి, ఓ స్థాయి దాటాక ఆ పాపాలు వాడు ఇక్కడే అనుభవిస్తాడు. చచ్చాక నరకం అక్కర్లు, ఇక్కడే నరకం ఉండదు. అందువల్ల కుబేరుడికి ఆయన ఇచ్చే వడ్డీ నిత్యం హుండీలో నుంచి అదృశ్య రూపంలో వెడుతూనే ఉంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టుగా హుండీ దగ్గర ఒక క్షణం కళ్ళు మూసుకుని ఎలా వెడుతుందో చూపించమని స్వామిని అడగండి, ఆయన చూపిస్తారు.